సోదరి సోదరులారా, బావున్నారా? క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుభవించి ఆనందిస్తున్నారా? ఈరోజు పాఠానికి సిద్ధపడి వచ్చారు, రండి ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడవైన మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు. మా సృష్టికర్తవైన దేవా, నిన్ను మహిమపరుస్తున్నాము. నీ బిడ్డలమైన మేము నీ కృపాసనమును సమీపిస్తున్నాము. నీవు మాకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదము కొరకు నీకెంతో కృతజ్ఞులం. మా శ్రోతలను, వారి కుటుంబములను దీవించండి. ఆధ్యాత్మిక భౌతిక ఆశీర్వాదములన్నీ క్రీస్తునందు మాకు సమృద్ధిగా ఉచితముగా ప్రాప్తించాయి. విశ్వాసము ద్వారా కృపచేత మేము రక్షించబడి ఉన్నాము. మా శ్రోతల కుటుంబాలను, వారి సంతానమును దీవించండి. వాక్యాశీర్వాదములు, సహవాస ఆశీర్వాదములు అనుగ్రహించండి. విశ్వాసులందరూ నీకు సాక్షులు. భూదిగంతముల వరకు నీ గుణాతిశయములను ప్రచురించే రాజులు, యాజక సమూహము. కడవరి దినాలలో నీ బిడ్డలు నీ రాకడ దృష్ట్యా ఆత్మలను సంపాదించే పనివారై, ప్రార్థనాపరులై, సైతానీయ దుష్టశక్తులపై విజయం సాధిస్తారని వారి పక్షముగా ప్రార్థిస్తున్నాము. నీ సంఘమును, సంఘ బిడ్డలను బలపరచి వాడుకొనండి. సంఘము లోకానికి ఉప్పై, వెలుగై, కొండమీది పట్టణమై అనేకులను ఆకర్షించాలని, సంఘములు స్థానికంగా ఎదగాలని, సంఘ కాపరులు, సువార్తికులు ఆత్మాభిషేక బలముతో, వివేకముతో సేవ చేస్తూ ఉండగా అనేకులు స్వస్థత పొందునట్లు సంఘము సంఖ్యలో కూడా విస్తరించాలని ప్రార్థిస్తున్నాము. ఆ దేశమును, దేశ ప్రజలను, ప్రభుత్వమును, ప్రజానాయకులను బలపరచండి, ఆశీర్వదించండి. దేశమందు శాంతి సమాధానములు నెలకొని సువార్త ప్రకటనకు అనువైన వాతావరణం అనుగ్రహించమని, సైతానీయ అంధకార శక్తులను లయపరచమని నేటి వాక్య అధ్యయన శుభములు మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఘననామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమతండ్రి, ఆమేన్. ప్రియశ్రోతలు, గత పాఠంలో పెద్ద కుమారుణ్ణి గురించి చెప్పుకున్నాము గదూ. అతడెప్పుడూ సణుగుతూనే ఉంటాడు, సంతోషంతో సేవ చెయ్యలేడు. తమ్ముడు తిరిగి వచ్చాడనే సంతోషం అతనికి లేదు. ఇతడు ఇంట్లోనే ఉండి తప్పిపోయిన పెద్ద కుమారుడు. చిన్న కుమారుడు వచ్చినందుకు తండ్రి విందు చేస్తుంటే దానికి ఎంతో కోపడుతున్నాడు. తండ్రికి దగ్గరగా ఉన్నట్లే కనిపిస్తాడు గాని ఆయనకు వీడెంతో దూరం. తండ్రి సంతోషిస్తుంటే వీడు సంతోషించాలి గదా, గాని దాన్ని అనుభవించలేని దౌర్భాగ్యుడు. తండ్రిదంతా తనదే కాని అడగడు, తీసుకొని వాడుకోలేడు. తండ్రి తలుపు తెరిచి లోపలికి రా అంటే రాడు, బయటనే ఉండిపోతాడు. పరిసయ్యులు, శాస్త్రులు పెద్ద కుమారుడి మనస్తత్వం గలవారు. శ్రోతలు, ఈ ఉపమానంలో ముగ్గురు కుమారులున్నారు. పెద్ద కుమారుడు తండ్రి సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, తండ్రి మీద అలిగాడు. చిన్న కుమారుడు దూరదేశానికి పోయి తండ్రి హృదయాన్ని బద్దలు చేశాడు. ఇక మూడో కుమారుడు ఎవరంటారా? ఈ ఉపమానాన్ని చెప్పిన యేసుక్రీస్తే. ఆయన దేవుని కుమారుడు, పాపరహితుడు. ఆయన సమాధానకర్త అయిన అధిపతి. లోక పాపమునకు ఆయనే ప్రాయశ్చిత్త బలి. యోహాను సువార్త 12వ వచనం, తనను ఎందరు అంగీకరిస్తారో వారికందరికీ, తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. శ్రోత, దూరదేశానికి పారిపోయావా? వెంటనే రా, ఆయన చేర్చుకుంటాడు. పెద్ద కొడుకులాగా సహవాసాన్ని కోల్పోయావా? నీకు తండ్రి తలుపు తెరిచాడు, రా. శ్రోతలు, 16వ అధ్యాయం ఇప్పుడు మనం అధ్యయనం చేస్తాము. మొదట అపనమ్మకస్తుడు, అన్యాయస్తుడు అయిన గృహ నిర్వాహకుడి ఉపమానం. ఇతడు లోకమర్యాదను అనుసరించి పనిచేస్తాడు. లోకము తన వారిని స్నేహిస్తుంది. ఆ విధంగా యజమానికి నష్టం కలిగింది. తాను లబ్ధి పొందాలని చూచే గృహ నిర్వాహకుడు. ఈ లోక వ్యవహారం దొరికే వరకు దొర, దొరికితే దొంగ. కాని దేవుని విధానం వేరు. దొరికే వరకు దొంగ దొంగే. దేవునికి దొరికితే దొరవుతాడు. అనగా దేవుని దగ్గరికి వచ్చే వరకు పాపి, వచ్చాక మాత్రమే పరిశుద్ధుడవుతాడు. ఇదే సత్యం ఈ గృహ నిర్వాహకుని ఉపమానంలో ఉపదేశించబడింది. లూకాసువార్త 16:1 నుండి. ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడున్నాడు. వాడు అతని ఆస్తి పాడు చేస్తున్నాడని అతని వద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాణ్ణి పిలిపించి అన్నాడు, నిన్ను గూర్చి నేను వింటున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించు. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండడానికి వల్ల కాదు. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను అనుకున్నాడు, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేస్తాడు గనుక నేనేమి చేసేది? తవ్వలేను, భిక్షమెత్తడానికి సిగ్గేస్తుంది. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించేటప్పుడు వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకునేటట్లు ఏమి చెయ్యాలో నాకు తెలుసు. అతడు తన యజమాని రుణస్థులలో ఒక్కొక్కణ్ణి పిలిపించి, నీ యజమానికి ఎంత అచ్చి ఉన్నావు అని మొదట వాణ్ణి అడిగాడు. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి 50 మణుగులు అని రాసుకో అని వానితో అన్నాడు. తరువాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావు అని మరొకణ్ణి అడుగగా, వాడు 100 తూముల గోధుమలు అని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటీ తీసుకొని 80 తూములు అని రాసుకో అని చెప్పాడు. అన్యాయస్థుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నాడని వాని యజమానుడు మెచ్చుకున్నాడు. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనండి. ఎందుకనగా ఆ సిరి మిమ్ములను వదిలిపోయేటప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్ములను చేర్చుకుంటారు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉంటాడు. మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడు. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవడు మీ వశం చేస్తాడు? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది ఎవడు మీకిస్తాడు? ఏ సేవకుడు 2 యజమానులను సేవించలేడు. వాడు ఒకణ్ణి ద్వేషించి ఒకణ్ణి ప్రేమిస్తాడు, లేదా ఒకణ్ణి అనుసరించి ఒకణ్ణి తృణీకరిస్తాడు. మీరు దేవుణ్ణి సిరిని సేవించలేరు. ప్రియశ్రోతలు, గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలి? 1 కొరింథీ 4:2 పౌలన్నాడు, గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండడం ఆవశ్యకం. ఈ ఉపమానంలోని గృహ నిర్వాహకుడు నమ్మదగిన వాడు కాడు. యజమానికి లెక్క అప్పగించాల్సిన రోజు వచ్చింది. అతని అవినీతి అంతా బయటపడింది. ఉద్యోగం కాస్తా ఊడింది. అప్పుడతడు ఒక యుక్తి పన్నాడు. తన పదవిని నిలువబెట్టుకోడానికి ఒక వ్యూహం రచించాడు, యోచించాడు. బిచ్చమెత్తడానికి అతనికి సిగ్గుట, కాని మోసం చేయడానికి, దొంగతనం చేయడానికి మటుకు సిగ్గులేదు. ఇలాంటి వారు క్రైస్తవ సంస్థలలో కూడా కొందరున్నారు. లోక ప్రమాణాన్ని బట్టి ఇతడు తెలివైనవాడు. రుణస్థులను తనకిష్టమొచ్చినంత క్షమించేస్తున్నాడు. ఈ విధంగా వారి ప్రాపకం సంపాదించుకుంటున్నాడు. మొదటి రుణస్థునికి 50%, 2వ ఖాతాదారుకు 20% తగ్గించాడు. వారి చేత మంచివాడు అనిపించుకోడానికి అలా చేశాడు. యజమానిని నష్టపెట్టాడు. యజమాని అతని మోసపు తెలివిని మెచ్చుకున్నాడు. అసలు సంగతేమిటంటే అతడు ఇలాగే అవినీతిపరుడు. అదే పద్ధతిలో పైకి వచ్చిన వంచకుడు. మోసగాడు మోసగాణ్ణి మెచ్చుకుంటాడు. దొంగ మరో దొంగను, ఎంత బాగా దొంగతనం చేశావురా అంటూ, నన్ను మించిపోయావే, నా దగ్గరే ఎంత తెలివిగా దొంగిలించావురా అనడా? కుక్క కుక్కనే చంపుకు తింటుంది. పెద్ద చేప చిన్న చేపను మింగేస్తుంది. అది లోకమర్యాద. అదే లౌకికం లౌక్యం. వెలుగుబిడ్డల కంటే ఈ లోకస్తులకు డబ్బు తెలివి ఎక్కువ. అన్యాయపు సిరి అంటే ఏమిటి అంటారా? డబ్బు మంచిదీ కాదు చెడ్డదీ కాదు, గాని ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. విశ్వాసులకు ధనం ఆధ్యాత్మికం, అవిశ్వాసులకు ధనాపేక్ష నరకానికి ద్వారం. విశ్వాసి ధనాన్ని ఆధ్యాత్మీకరించుకోగలడు, అవిశ్వాసి ధనాపేక్షతో ఉరిపెట్టుకోగలడు. అదే వ్యత్యాసం. విశ్వాసికి డబ్బు సేవ చేస్తుంది, అవిశ్వాసి డబ్బుకు బానిసైపోతాడు. దైవదాసులకు డబ్బు దాస్యం చెయ్యాలి, కాని డబ్బుకు వీరు దాసులవ్వకూడదు. సిరికి దేవునికి ఒకేసారి సేవ చెయ్యడం కుదరదు. నీవు దేవదాసువా ధనదాసువా అని దేవుడు అడుగుతున్నాడు. శ్రోత, దానికి నీ జవాబేమిటి? లూకాసువార్త 16:14 నుండి, ధనాపేక్ష గల పరిసయులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసిస్తూ ఉండగా ఆయన అన్నాడు, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులము అనిపించుకుంటారు, గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడేది దేవుని దృష్టికి అసహ్యం. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమున్నది, ప్రవక్తలు ఉన్నారు. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతూనే ఉంది. ప్రతివాడు ఆ రాజ్యములో బలవంతముగా జ్వరబడుతున్నాడు. ధర్మశాస్త్రములో ఒక పొల్లయినా తప్పిపోవడము కంటే ఆకాశము భూమి గతించిపోవడం సులభం. తన భార్యను విడనాడి మరొకతను వివాహము చేసుకునే ప్రతివాడు వ్యభిచరిస్తున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహము చేసుకునేవాడు వ్యభిచరిస్తున్నాడు. ఈ అంశం మత్తయి సువార్త 19:1-7 పూర్తిగా విశదీకరించాడు ప్రభు. దేవుని ధర్మశాస్త్రాన్ని ఎలా ఈ ధనాశాపరులు తారుమారు చేస్తున్నారో చూపడానికి ప్రభువు ఈ మాట అన్నాడు. ఇప్పుడు ధనవంతుడు లాజరు ఉపమానాన్ని ప్రభువు ఉపదేశిస్తున్నాడు. ఇది కల్పనా కథ కాదు, అనుదిన జీవితంలో ఎదురయ్యే సంఘటనల్లో నుండి ప్రభువు ఈ ఉదాహరణను తీసుకున్నాడు. పైగా పేరు చెప్పి లాజరు అనే వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇది వాస్తవ గాథ అని మనం గ్రహించాలి. 19 నుండి, ధనవంతుడొకడున్నాడు. అతడు ఊదారంగు బట్టలు సన్నపు నారవస్త్రములు ధరించుకొని ప్రతిదినమూ బహుగా సుఖపడుతూ ఉండేవాడు. లాజరు అనే ఒక దరిద్రుడున్నాడు. వాడు కురుపులతో నిండినవాడై ఇంటి వాకిట పడి ఉండి అతని బల్లమీది నుండి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరాడు. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకాయి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనడానికి కొనిపోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడ్డాడు. అప్పుడతడు పాతాళములో బాధపడుతూ కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి కేకలు వేసి చెప్పాడు, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపు. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుతున్నాను. అందుకు అబ్రహాం అన్నాడు, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖమనుభవించావు, అలాగే లాజరు కష్టము అనుభవించాడని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే అతడిక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంతేకాక ఇక్కడి నుండి మీ వద్దకు దాటగోరేవాడు దాటిపోజాలకుండా, అక్కడి వారు మా వద్దకు దాటి రాకుండా మాకు మీకు మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నది. అప్పుడతడన్నాడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా వారికి సాక్ష్యమివ్వడానికి నా తండ్రి ఇంటికి వారిని పంపాలని నిన్ను వేడుకుంటున్నాను. అందుకు అబ్రహాం అన్నాడు, వారి వద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినాలి. అతడన్నాడు, తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి వద్దకు వెళ్లిన ఎడల వారు మారుమనస్సు పొందుతారు. అందుకు అతడన్నాడు, మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు విననీయడల మృతులలో నుండి ఒకడు లేచినా వారు నమ్మరు. ప్రియశ్రోతలు వింటున్నారా, ధనికుడు నిర్దేవుడు. అతడు దేవుడు లేకుండా బతికాడు, దేవుడు లేకుండానే చచ్చాడు. చనిపోయిన తరువాత మనమైతే ఏమీ చెప్పలేము. మరణానికి అదృశ్యలోకానికి మధ్య దట్టమైన తెర ఉంది గనుక అవతల ఏముందో మనకు కనపడదు. గాని ప్రభువుకు అదేమిటో బాగా తెలుసు గనుక చనిపోయిన తరువాత జరిగిందంతా ఆయన మామూలు మాటల్లోనే చెప్పేస్తున్నాడు. మరణానికి అవతల ఏముందో అధికారపూర్వకంగా చెప్పగలవారెవరు? ప్రభువైన యేసు, ఇడుగో ఈ లాజరు, పరమార్థజ్ఞాని అయిన యోహాను, మూడో ఆకాశానికి ఎత్తబడిన అపొస్తలుడైన పౌలు. సరే, ధనికుడు, లాజరు, వీరి మధ్య ఎంతో అంతస్తు భేదముంది. అతడు మహాధనవంతుడు, ఇతడు కటికి దరిద్రుడు. ధనికుడు దరిద్రుడు సహపంక్తి భోజనం చేయడం అనేది ఎన్నటికీ జరగదు. అతడు తిని పారేసింది దరిద్రుడి భోజనం. బల్ల కింద పడిన రొట్టె తుంపులు తిని బ్రతుకుతున్నాడు. లాజరు గాయాలను కుక్కలు వచ్చి నాకుతాయి. ధనవంతుడు పేరు ప్రతిష్టలు గలవాడు, లాజరు అనామకుడు. ఐశ్వర్యం దారిద్ర్యం ధనవంతుడి చుట్టూ జనం పోగవుతారు. లాజరు సంగతి ఎవరూ పట్టించుకోరు. అతని బతుకు కుక్కల పాలే అని అతణ్ణి వదిలేసి ఊరుకున్నారు. యేసుప్రభు మరణద్వారాన్ని తెరిచి మనకు చూపుతున్నాడు. బీద లాజరు చనిపోతే అతని శవానికి అంత్యక్రియలు కూడా చేసేవారెవరూ లేరు. అతని శవాన్ని అవతల ఎత్తి పడేశారు. గెహన్నా లోయలో పడేశారు. అది చెత్త చెదారం దహించే స్థలం. దిక్కులేని వారిని అక్కడే విసిరిపారేస్తారు. కసువు ఊడ్చినట్లు అవతలకు నెట్టు పడేశారు. మరణమనే ద్వారాన్ని లాజరు దాటిన క్షణమే అతణ్ణి ఘనంగా సన్మానపూర్వకంగా తీసుకువెళ్లడానికి దేవదూతలు సిద్ధంగా ఉన్నారు. లాజరుకు ఎంతో గౌరవం. అతడు వెళ్ళి హాయిగా అబ్రహాము వక్షస్థలమందు ఆనుకొని ఉన్నాడు. ధనికుడు కూడా చనిపోయాడు. అతనికి ఇక్కడ ఘనంగా సమాధి కార్యక్రమం జరిగించారు. బోధకుడు అని ఉంటాడు. మన ప్రియ ధనికుడు పరలోకానికి వెళ్ళాడు. కాని అతడు పరలోకానికి వెళ్లలేదు, నరకానికి పాతాళానికి వెళ్ళాడు. దేవుడు లేకుండా చనిపోయిన వారు యాతనాస్థలానికి వెడతారు. అక్కడ వారికి చైతన్యం ఉంటుంది, యాతన అక్షరాలా అనుభవిస్తారు. చనిపోయాక శరీరం పోతుంది గాని ఆత్మ ఉంటుంది, వ్యక్తి లేడుగాని వ్యక్తిత్వం ఉంటుంది. ఒకరినొకరు గుర్తుపట్టగలరు. నరకమంటే అసలైన గ్రీకు పదం హేడెస్. ఈ హేడెస్ అదృశ్యలోకం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం వరకు ఈ హేడెస్ మూయబడి ఉంది. నరకంలో ప్రథమ పౌరులెవరూ? అక్కడ క్రూరమృగము అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధించబడతారు. అది అగ్నిగంధకముల గుండం. అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త హేడెస్సులో ప్రథమ పౌరులు. ధనికుడు లాజరు ఇద్దరూ ఒకే మరణద్వారాన్ని దాటారు. అదృశ్యలోకంలో అడుగుపెట్టారు. ప్రియశ్రోత వింటున్నావా, మరణం ఎడబాటు, మరణానంతర జీవితం ఉంది. ఆదాము నిషిద్ధఫలం తిని చనిపోయాడు. భౌతికంగా అతని శరీరం 900 సంవత్సరాలకు చనిపోయింది. అయితే పండు తిన్న ఘడియలోనే వారికి దేవుని నుండి ఎడబాటు కలిగింది. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు యేసు అన్నాడు, పునరుత్థానము జీవము నేనే. నాయందు విశ్వాసముంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు. బ్రతికి నాయందు విశ్వాసముంచేవాడు ఎన్నటికీ చనిపోడు. పాపము అనేది మనలను దేవుని నుండి వేరు చేస్తుంది. భౌతికంగా బ్రతికి ఉండగానే ఆధ్యాత్మికంగా మనిషి చనిపోయినవాడవుతున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, పాపముల చేత అపరాధముల చేత మనిషి చచ్చిన స్థితిలో ఉన్నాడు. అలాంటి మనలను యేసు తనతో కూడా లేపాడు. దేవునికి స్తోత్రం. ప్రియశ్రోత, నీవు క్రీస్తుతో కూడా తిరిగి లేచావా? పునరుత్థానం ఎప్పుడో కాదు, ఇప్పుడే నీలో ప్రవర్తిల్లాలి. చచ్చిన వారిని బ్రతికించడానికే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మొదటి మరణం తరువాత రెండో మరణమున్నది. అది ఆధ్యాత్మిక మరణం. అది దేవుని నుండి శాశ్వతమైన ఎడబాటు. ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు శరీరానికి అది భౌతిక మరణం. ఆదికాండం 3:19 దీన్ని గురించే అన్నది, నీవు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తింటావు. ఏలయనగా, నేల నుండి తీయబడ్డావు, నీవు మన్నే గనుక తిరిగి మన్నే అయిపోతావు. శరీరం మన్నైపోతుంది. మరణమంటే శరీరానికి ఆత్మకు మధ్య ఎడబాటు, షయోల్ లేక హేడెస్. ఇది రెండు విభాగాలు. పరదయసు దీనిని ఈ వాక్య భాగంలో అబ్రహాము వక్షస్థలమని పేర్కొనడం జరిగింది. ఇక రెండోది యాతనాస్థలం. యేసు ఆరోహణమైనప్పుడు పాత నిబంధన భక్తులందరినీ తీసుకువెళ్లగా పరదయసు ఖాళీ అయిపోయింది. ఎఫెసి పత్రిక 4:8-10 ఆ తరువాత యాతనాస్థలమందు ఉన్నవారిని, అనగా నశించిన వారిని ధవళ సింహాసనానికి అప్పగించటం జరుగుతుంది. ఈ ధవళ సింహాసనపు తీర్పులో నశించిన వారందరూ అగ్ని సరస్సులో పడవేయబడతారు. అదే రెండో మరణం. ధనవంతుడు యాతనాస్థలానికి పోతే లాజరు పరదయసుకు వెళ్ళాడు. బీదతనం, ఐశ్వర్యం అనే స్థితిభేదాన్ని బట్టి కాదు, వీరి హృదయస్థితిని బట్టి వారి గమ్యములు మారాయి. ధనికుడు భిక్షుకుడయ్యాడు, బీద లాజరు మహిమైశ్వర్యాన్ని స్వంతం చేసుకున్నాడు. శ్రోత, జాగ్రత్తగా విను. 2 కొరింథీ 5:8 ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాము. విశ్వాసులు ప్రభువు వద్దకే వెళ్ళిపోతారు, అవిశ్వాసులు హేడెస్సులోని యాతనా విభాగానికి వెళతారు. పరదయసును హేడెస్సు నుండి ప్రభువు పైకి తీసుకువెళ్ళాడు. యాతనా స్థలం ఇంకా క్రిందనే ఉంది. అదంతా ఒకనొక రోజున పూర్తిగా అగ్నిగుండములో పడవేయబడుతుంది. ప్రియశ్రోత, నరకం మనుషుల కోసం కాదు, సైతాను కోసం, అతని దూతగణం కోసం. కావాలని అందులో పడేవాడు అవివేకి. చనిపోయి బ్రతికి ఎవరైనా వస్తే, సువార్త ప్రకటిస్తే నమ్ముతారు అని నరకములో నుండి ధనికుడంటున్నాడు. అది అర్థం లేని మాట. యేసు ప్రభువు ఇంకా సజీవంగా ఇక్కడే ఉన్నాడు. ఆయన మృత్యుంజయుడు. ఆయన మాట విని ఇప్పుడే ఆయనను స్వకీయ రక్షకుడుగా అంగీకరించు. మరణం తరువాత కాదు, అంతకుముందే నీవెక్కడికి వెళ్లేది నిర్ణయించుకోవాలి. ప్రియశ్రోత, నీవు రక్షించబడ్డావా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.